சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயுமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாக விஷத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதான்மே பரம மகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்தூ ஈரோஜு பாரதீய அத்யாத்ம சரித்திரலோ நிஜானிக்கு மன அந்தரி ஜீவிதாலலோ ஒக பரமோத்கிருஷ்டமைனட்டுவண்டி ரோஜு இது. பிரதி சாயங்காலம் சாயி காலம் காவட்டம் சுவாமி அனுகிரகம். இதே ஈ சந்தியா சமயாண்ணி பரமேஸ்வரடு அம்மவாரித்தோ கூடி லாஸ்யம் சேசேட்டுவண்டி பிரதோஷ காலம். இது பரம பவித்திர காலம். சாட்சாத் பரபிரம்மமூர்த்தி அயினட்டுவண்டி பகவான் சச்சசாயி மானவ தேகாண்ணி தீஸ்குனி வச்சி 86 சமத்சரால அவனி சஞ்சாரம் சேசி மானவாளி சமஸ்தானிக்கு சனாதன சாரதியை அநேகமைனட்டுவண்டி மகாத்புத பரிசச்சாலனி ஆவிஷ்கரிஞ்சாரு. நெம்மதிகா கம்பீரங்கா கானி சாலா லோத்துகா மானவுடு மானவுடுகா ஜீவிச்சகலிகித்தே அது உத்தமமைன அத்யாத்மா அன்ன சுவாமி மாட சாலா கொப்ப மாட. மானவுடு தேவுடு காணக்கரலேது மானவுடு தேவுடே அன்ன சச்சசாயி பகவானுடி மாட பிரதி வியக்தினி சாதகுடுகா தீர்ச்சிதித்தாலி தித்துத்துந்தி. பரம உத்கிருஷ்டமைனட்டுவண்டி மானவ ஜன்ம எத்தி கேவலம் கொன்னாள் இக்கடுண்டி ஏமீ சாதிச்சுக்கோக்குண்டானே மனல்னி மனம் எரகக்குண்டானே ஈ ஜீவிதான் கனக முகிச்சுக்குன்னே இன்னாளுகா சேசுக்குன்ன தபஸ்ஸு வியர்தமைப்போயினட்லு லெக்க. கனகனே ஆத்மான்வேஷணக்கு அனுவைனட்டுவண்டி ஜன்ம மானவ ஜன்ம. இது மாதவத்வானிக்கு நிஜானிக்கு அதி சந்நிஹிதமைன ஜன்ம. భగవంతుని గురించి మాట్లాడాలన్నా, భగవంతుని గురించి సంకీర్తన చేయాలన్నా, భగవంతుడి యొక్క రూపభావ తత్వ విచారణ చేయాలన్నా మానవ దేహమే అవసరం. మానవ జన్మే ఉత్తమమైనది. ఇందులో పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని ఎన్ని లక్షల కోట్ల మంది జనులు పుట్టినా అందులో అతి కొద్దిమంది భగవతత్వాన్ని ఎరిగే ప్రయత్నం చేస్తారు. అందుకనే భగవద్గీతలో యోగేశ్వర కృష్ణుడు ఒక మాట అన్నాడు, నన్ను దర్శించు వారిలో కొన్ని కోట్ల మందిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను గ్రహించగలడు. అంటే పరమాత్మని అర్థం చేసుకునేవాడు కోటి మందిలో ఒక్కడుంటాడట. మరి ఎన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో పుడితే అన్ని పదుల మంది ఈ ప్రపంచంలో పరమాత్మని గురించి అర్థం చేసుకోగలరు అని విచారణ చేసినప్పుడు అతి పవిత్రమైనటువంటి ఈ భారతావని, ఇది తపోభూమి, ఇది కర్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి. కాలే స్థలే జలే అని మూడు మాటలున్నాయి. జీవితంలో ప్రతి కాలాన్ని ప్రతి సమయాన్ని పుణ్యకాలం చేసుకోవాలి. పుణ్యస్థలానికి వెళ్ళాలి, పుణ్యతీర్థానికి వెళ్ళాలి. తీర్థం అంటే నదీ స్నానం కాదు. ఇవాళ మనందరం ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి వచ్చాం. ఈ ప్రదేశంలో భగవన్నామ సంకీర్తన జరుగుతుంది. భగవంతుని గురించిన తలపులే అనబడతాయి, వినబడతాయి. భగవంతుని యొక్క దివ్య లీలావైభవాన్ని మనసారా తనివితీరా అనుభవించేటువంటి ఒక యోగ భూమిక కనుక ఇది పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం అవుతుంది. కాలం ఎలాగూ అనుకున్నాం, ఇది సాయంకాలం, సంధ్యాకాలం, ఇది శివుడి కాలం, పరమేశ్వరుడి కాలం. కాలమే పరబ్రహ్మస్వరూపం. అందుకే కాలగర్భాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలాయ నమః అని మనకి రుద్రం చెప్తూ ఉన్నది. ఇక తీర్థప్రజ నదులు లేవే, ఇక్కడ నది ఎక్కడుంది అని ఎవరన్నా అడిగితే, ఎక్కడ భక్తజనులందరూ కూడి ఉంటారో అది మహానదీ ప్రవాహం. అది తీర్థప్రజ అంటామే, అంటే తీర్థానికి వెళ్ళిన ప్రజలు కాదు, ప్రజలందరూ, భక్తులందరూ పరమేశ్వరాయత్తమైన చిత్తంతో ఎవరైతే ఎక్కడైతే గుమిగూడి ఉంటారో, కూడి ఉంటారో, వనగూడి ఉంటారో, ఏకాత్మ భావనతో ఉంటారో, పరమేశ్వర భావన తప్ప అన్యం లేకుండా ఉంటారో, అది మహాతీర్థంగా మనం భావన చేయాలి. కనుక కాలే స్థలే జలే మూడు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. ఈ ఏర్పడటానికి పరమేశ్వరుడు యొక్క దివ్యానుగ్రహం తప్ప మరొకటి కారణం కాదు. ఇదే సత్యం అనేటువంటి దివ్య భావనలో మానవుడు తన జీవితాన్ని పండించుకోవాలి. జీవితాన్ని నడపటం పెద్ద కష్టం కాదు, గడపటం కష్టం కాదు, జీవితాన్ని జీవించటం కష్టం. ఈ జీవితాన్ని జీవించాలి అంటే మనకెవరో స్ఫూర్తినివ్వాలి. తత్వవేత్తలు, జ్ఞానులు, తపస్సులు, ముముక్షువులు, భక్తులు, వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడు యొక్క భావనలో నిలకడ చెంది పరమేశ్వరతత్వాన్ని సంపూర్ణంగా అనుభవించేటువంటి ఒక దిశలో తమ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందులో భారతీయమైనటువంటి తత్వ సిద్ధాంతంలో, తత్వ విచారణలో యోగులది ఒక ప్రముఖమైనటువంటి పాత్ర. ఈ యోగులు ఒక ప్రమాణం ఆసేతు సీతాచలం, ఈ భారతదేశాన్ని గురుస్థానంలో నిలబెట్టేది ఎవరు అంటే యోగులే. 36,000 మంది యోగులు ఈ ప్రపంచంలో భారతదేశాన్ని అన్ని వేళలా కాచుకొని ఉంటారు, అవ్యక్తంగా ఉంటారు, కనపడరు. ఈ 36,000 మంది మనకు తెలియకుండానే భారతీయమైనటువంటి ఈ తత్వాన్ని, సిద్ధాంతాన్ని, విచారణని, భగవద్భక్తిని, యోగ త్రివేణిని పారిస్తూ ఉంటారు. అందున దక్షిణాపథంలో తెలుగునాట అంటే ఆంధ్రదేశంలో 3,600 మంది యోగులు అన్ని వేళలా ఈ ప్రదేశాన్ని కాపాడుతూ ఉంటారు. ఈ ప్రదేశం ద్వారా దీన్ని వేదిక చేసుకుని ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటారు. అందుకనే ఇది త్రిలింగ దేశము అని అన్నారు. 3 లింగాలున్నాయి, ప్రధానంగా 3 ప్రాంతాలని కలుపుతున్నటువంటివి. ఆ 3 కూడా పరమ పవిత్రమైనటువంటి శైవక్షేత్రాలు. ఆ శైవక్షేత్రాలలో నుంచి నిర్గమించేటువంటి, ప్రసరించేటువంటి ఓంకారనాదమే తెలుగు త్రిలింగ దేశానికి ఆరక్షణ. భారతదేశంలో ఎవరు జన్మ ఎత్తినా వాడు ముక్తుడై పుడతాడని, అందున ఆంధ్రదేశంలో గనక జన్మ ఎత్తినట్లయితే అంటే తెలుగునాట త్రిలింగ దేశంలో జన్మ ఎత్తితే వాడికి పరముక్తి లభిస్తుంది అని ఒక ప్రమాణం.
ఓంకారస్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై తాండవాహంకార స్థిరచంద్రయశకల శైత్య ప్రాప్త శాంతత్వమై శంకాశంకులమైన నీవునికి ఆశాసిద్ధి కల్పించుతన్.
ఈ త్రిలింగ దేశంలో ఉన్నటువంటి 3 శైవక్షేత్రాలలో నుంచి ధ్వజస్తంభాన ఉన్నటువంటి చిరుమువ్వల మరుసవ్వడిలో నుంచి నిస్తంద్రమంద్రమైనటువంటి ఒక ప్రణవ శబ్దం, ఓంకారం ఏదైతే ఉన్నదో అది తెలుగు ప్రదేశాన్ని, తెలుగు జాతిని ఒక భద్రజాతిగా తీర్చిదిద్దుతుంది. కనుకనే సకల కళలు, సకల వాంగ్మయం, మహాయోగులంతా కూడా ఈ ఆంధ్రదేశాన జన్మ ఎత్తారు. యోగులు జన్మ ఎత్తటం కొత్త కాదు, ఇది చాలా ప్రాచీనమైనటువంటి విషయం. శ్రీరామచంద్రుడు ఉత్తరాదిన అయోధ్యానగరంలో జన్మ ఎత్తితే, కౌసల్యాగర్భనందనుడై వస్తే, శ్రీకృష్ణ పరమాత్మ మధురానగరంలో జన్మ ఎత్తితే చెరసాలలో, పూర్ణమైనటువంటి 2 అవతారాలు ఏర్పడినటువంటి భారతదేశం ఉత్తర దేశం. దక్షిణాపథంలో కలియుగంలో వచ్చినటువంటి ప్రప్రథమ అర్చామూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి కాగా, కృతయుగం నుంచి ప్రారంభమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవం, విజయం అన్ని యుగాలు దాటి దాటి ప్రధానంగా కలౌ వెంకటనాయక కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు అర్చామూర్తి, మనం పూజించదగిన, పూజించవలసినటువంటి మూర్తి అంటే బొమ్మ, ప్రతిమా ఈశ్వర. అర్చామూర్తి బొమ్మగా ఉంటే ఆయన మనతో మాట్లాడు, మనకు మాట్లాడే బ్రహ్మ కూడా కావాలి. కనుకనే కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపరయుగం నాటి శాంతి ప్రేమలు, కలియుగం నాటి అహింస, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా స్వరూపంగా సర్వాంగీణమైనటువంటి బహుసుందర వేషధారి అయి సర్వజగత్తుకి సనాతన సారథి అయి అవతరించినటువంటి ప్రప్రథమ అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అది అర్చామూర్తి శ్రీ వెంకటేశ్వరుడు కాగా ఆయన మనందరికీ కులదైవం, తెలుగువారికి కులదైవం. సత్యసాయి భగవానుడు ఇలదైవం ఈ ప్రపంచంలో. అందుకనే రామకృష్ణాది అవతారాలన్నీ దక్షిణాపథంలో ప్రాచుర్యం పొందకంటే కూడా దక్షిణాపథంలో ఉన్నటువంటి సత్యసాయి భగవానుడు సర్వ ప్రపంచాన్ని ప్రశాంతిలయానికి తీసుకురాగలిగారు. ఇది ఒక పరమాద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్య రేఖ. సత్యసాయి భగవానుడు అనేక మంది యోగులను సృష్టించిన వైనం కూడా మనం వింటాం. వారందరూ బయటికి నేను యోగిని, నాకేన గురువు అని చెప్పరు. స్వామి యొక్క దర్శన, స్పర్శన, సంభాషణ, తలపు అనబడేటువంటి ఈ నాలుగు మార్గాల ద్వారా మనిషి మనీషి అవుతున్నాడు, మనీషి ఋషి అవుతున్నాడు, ఋషి బ్రహ్మర్షి అవుతున్నాడు, బ్రహ్మర్షి మహర్షి అవుతున్నాడు. బ్రహ్మమును గురించి ఎవరైతే నిరంతరము ఆలోచిస్తూ ఉంటారో, బ్రహ్మము తప్ప ఈ ప్రపంచంలో అన్యం లేదని ఎవరు మనీషాయత్తమైన చిత్తంతో అంటే నిశ్చితంగా ఉంటారో, కన్విక్షన్తో ఉంటారో, వాడు బ్రహ్మమే అవుతున్నాడంటాడు యోగేశ్వర కృష్ణుడు. బ్రహ్మం వేరుగా లేడు, ఎవరు బ్రహ్మమును గురించి విచారణ చేస్తున్నాడో వాడు బ్రహ్మమే. అందుకనే సత్యసాయి భగవానుడు దేవుడనగ వేరు దేశమున లేడు, వాడు వేరే దేశంలో లేడు, తాను చేయు పనులయందు తగిలి ఉండు అన్నారు. మనం చేసే పనులే భగవంతుని యొక్క కార్యక్రమాలు అవుతాయి. భగవంతుడు లేకపోతే ఆకు కదలదు, భగవంతుడు లేకపోతే వాక్కు పలకదు, భగవంతుడు లేకపోతే ప్రపంచంలో ఏ అణువు కూడా ఇక్కడి నుంచి అక్కడికి కదలదు. కాబట్టి కదులుతున్నదంతా పదార్థమైనట్లయితే కదిలిస్తున్నది మాత్రమే యథార్థమవుతున్నది. ఆ యథార్థమైనటువంటి ఒక అధివాస్తవిక భూమికని ఈ ప్రపంచానికి పరిచయం చేసి మానవుడు మానవుడిగా జీవిస్తే పరమోత్కృష్టమైన అధ్యాత్మ సాధనాన్ని, ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి మానవుడు ఏదో ఒక రోజున తన ప్రయాణాన్ని, తన పరిశ్రమని, తన ప్రయత్నాన్ని ప్రారంభించాలని, ప్రాకృతమైనటువంటి లౌకిక భౌతిక ప్రభావంలో నుంచి అజరామరము, అచ్యుతము, అనన్యము, అతుల్యము అయినటువంటి ఆత్మానుసంధానం వైపు జీవుడు వెళ్ళాలని చెప్పినటువంటి ఒక మహాపరిపూర్ణమైనటువంటి అవతార భూమిక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిది. ఆయన కేవలం మనిషికి ఉన్నటువంటి ప్రాపంచిక ప్రలోభాలను శమింపజేయటానికో, కోరికలు తీర్చటానికో, ఒక ఉంగరమో గొలుసో ఇచ్చి తృప్తిపరచడానికో వచ్చిన అవతారమూర్తి కాదు. మానవుడిలో ప్రబుద్ధమానం కావలసినటువంటి ఆత్మజ్యోతిని శ్రీమయంగా, చరాచరమయంగా, వాంగ్మయంగా ప్రస్తారించి ఉన్నటువంటి దీనిని అంతా కూడా సర్వ ప్రపంచానికి పరిచయం చేసేటువంటి దిశగా స్వామి యొక్క అవనీ సంచారం 86 సంవత్సరాలు సాగింది. అందులో 72 సంవత్సరాలు అది ఒక బౌద్ధ అంటే ప్రబోధాత్మకమైనటువంటి రీతిలో సాగింది. 72 ఏళ్ళు ప్రపంచంలో ఒక గురువు, ఒక సద్గురువు, ఒక జగద్గురువు ఇంత సుదీర్ఘకాలం బోధించిన విషయం కూడా ఎక్కడా రికార్డు కాలే. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత సంగ్రామ ఆరంభ వేళ 700 శ్లోకాలతో కూడినటువంటి యోగశాస్త్రాన్ని మొదటి 6 అధ్యాయాలు కర్మయోగంగా, మధ్యలో ఉన్న 6 భక్తియోగంగా, చివరి 6 జ్ఞానయోగంగా అర్జునుణ్ణి అడ్డం పెట్టుకొని కలియుగానికి ప్రసారించినప్పుడు ఆయన ప్రబోధం చేయలేదు, వ్యాఖ్యానం చేయలేదు. మరి ఏం చేశాడు? ట్రాన్స్మిట్ చేశాడు, ప్రసారం చేశాడు. కేవలం 3 నిమిషాల 28 సెకండ్లలో అర్జునుడికి చెప్పవలసిందేదో చెప్పేశాడు. దానిలోనే వాదము, సంవాదము, ప్రబోధము, ఉపదేశము, సందేశము, ఆదేశము, దివ్య ప్రభాసంపన్నమైనటువంటి విశ్వరూప దర్శనము, విరాణ్మూర్తి ప్రభావము అన్నీ దాని యందే ఆ క్షణంలో నిక్షిప్తం చేశాడు. అది పరమేశ్వరుడు యొక్క ప్రభావం. కనుకనే పరమేశ్వరుడు యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మనందరం పిలిస్తే ఆయన వస్తాడు, మనందరం పిలవకపోతే చాలా తొందరగా వస్తాడు. అది పిలిస్తే రావటంలో ఏం లేదు, పిలవకపోతే ఎందుకు పిలవలేదు అని తొందరగా వస్తాడు. మనం పిలవటం లేదు అంటే ధర్మ మార్గాన్ని దాటాము, ధర్మ మార్గంలో లేము అని అర్థం. ఎప్పుడైతే ధర్మ మార్గం పల్చబడిపోతుందో, మానవుడు ధర్మాచరణ నుంచి దూరమవుతాడో, దానికి గ్లాని ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. ధర్మానికి హాని గ్లాని రెండూ లేవు, ఉంటే ధర్మం కాదు. కానీ ఆచరించవలసిన స్వీయ ధర్మాన్ని గనక మానవుడు ఆచరించకపోయినట్లయితే, పరధర్మాన్ని గనక ఆశ్రయించినట్లయితే, పరమేశ్వరుడు వస్తాడు. తాను సృష్టించినటువంటి అందమైన బొమ్మరిల్లుని చక్కదిద్దుకుంటాడు. దిద్దుకుంటూ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మాన్ని ఆశ్రయించు. ఏమిటా స్వధర్మం? కర్మయోగంలో నువ్వు చేయవలసిన పని నీ వయస్సును బట్టి నీకు నిర్ణయించబడిన దాన్ని నువ్వు చేయాలి. బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుక అతివర్ణాశ్రమీ చేతి క్రమాత్ శ్రేష్ట విచక్షణ. సూతపురాణంలో ముక్తిఖండంలో ఉన్నటువంటి మాట ఇది. మనకి నాలుగు అవస్థలు పెట్టారు. నువ్వు సన్యాసిగానే ఉండమని చెప్పలే. బ్రహ్మచారిగా ఉండు, గృహస్థుగా ఉండు, భిక్షకుడుగా ఉండు. అంటే జ్ఞానభిక్షకై ఒక మహాత్ముణ్ణి సమాశ్రయించు. చివరికి నీతో నీవు నీలో ఉండగలిగినటువంటి ఒక ధ్యాన యోగాన్ని నీవు సాధించుకో. ఇది భారతీయమైనటువంటి గురుబోధ. ఈ గురుబోధకి అనుగుణంగానే సత్యసాయి భగవానుడి యొక్క 72 సంవత్సరాల బోధంతా కూడా మనందరినీ సంసారంలోనే ఉంచి, ఆ సంసారంలో నుంచి మీ అంతట మీరు దాటలేరు గనక గురునామస్మరణ చేసుకుంటూ, గురుపాదద్వంద్వాన్ని అన్ని వేళలా తలచుకుంటూ, శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్యరేఖాదభిరంచితాభ్యాం నమో నమస్సద్గురుపాదుకాభ్యాం, ఆ గురువు యొక్క పాదాలని మనసాస్మరించమన్నారు. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతారంలో భజన సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నప్పుడు మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అంటూ, ఉత్తమోత్తముడైనటువంటి గురువు కాబట్టి, సాక్షాత్ పరబ్రహ్మమూర్తి కాబట్టి, ఈ సమస్త ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతారమూర్తి గనక, మానస భజరే, నీకు మనస్సు ఉన్నది కదా, నువ్వు మనోమయుడివి కదా, నీ మనస్సుని ప్రాపంచికమైన వస్తుజాలాల మీద నిమగ్నం చేసే కంటే భజరే అంటే భజన చేయమని కాదు, భజ అంటే స్మరించటం. తలస్తూ ఉండు, నువ్వు కార్యకలాపాలు చేయి. మాట్లాడుతుండు, పాడుతుండు, పరిగెత్తుతుండు, ఆడుతుండు, కూడుతుండు, వీడుతుండు, నువ్వు ఏం చేసినా యశ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ శంకర భగవత్పాదులు. మన మనస్సు బ్రహ్మమునందు, మన చిత్తము బ్రహ్మమునందు, మన ఆలోచనలు పరబ్రహ్మమునందు ఎప్పుడైతే ఉంటాయో నందతి ఆనందాన్ని ఇస్తుంది. నందతి అదే ఆనందం, నందత్యేవ అది మాత్రమే ఆనందం. మరి అర్చామూర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి మనం మౌనంగా విన్నవించుకుంటాం, ఆయన మౌనంగా పరిష్కరిస్తాడు. అనుభవాలు వైయక్తికం, ఎవరివి వారివి. మాట్లాడే బ్రహ్మ కావాలి అనుకున్నప్పుడు సత్యసాయి భగవానుడు అక్కడికి వస్తాడు. ఆయనతో మాట్లాడచ్చు, ఆయన మనతో మాట్లాడతారు. ఏమి సమాచారం అంటారు, ఏం కావాలి అంటారు, ఏమి చెయ్యాలో చెప్తారు, ఏం చెయ్యక్కర్లేదో చెప్తారు. అది ఏ ఒక్క వ్యక్తినో ఉద్దేశించి చెప్పరు. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క తత్వమంతా కూడా ముక్తి వైపు దారి తీయించటానికి ఒక అనువైన దివ్య సాధనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ముక్తిని నేను ఇస్తాను నువ్వు పుచ్చుకొని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఏమన్నారంటే, ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా నీవు ముక్తుడివి కావాలి అన్నారు. పరిణామం జరగాలి. నాలో ఉన్న నెగటివిటీస్ అన్నింటినీ పోగొట్టుకుంటూ నా ప్రయాణాన్ని నెమ్మది నెమ్మదిగా కొనసాగిస్తూ, నాలో ఉన్న దానవత్వ దీనత్వ మానవత్వాలను దాటుకుంటూ, నాలో అంతర్గతంగా ఉన్నటువంటి దివ్యత్వాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించుకుంటూ, కన్ను మూసే సమయానికి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యానశబ్దేన విఖ్యాత పరమానందదాయిని అని శంకర భగవత్పాదుల మాట. అంటే అహం బ్రహ్మాస్మి అని, ప్రజ్ఞానం బ్రహ్మ అని, అయమాత్మా బ్రహ్మ అని, కడగా చివరగా తత్వమసి అని, నీవు నేను ఒకటై ఉన్నాము అనే భావన గనక రాకపోతే మానవ జీవితం వృధా అయిపోతుంది గనక. ఇటువంటి వాటి అన్నింటినీ కూడా భగవంతుని యొక్క మహిమని, భగవంతుని యొక్క అనురాగాన్ని, భగవంతుడి యొక్క దివ్య శక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి పరమేశ్వరుడు తల్లి గర్భంలో ఉండగానే ఆయా జీవులకి కొన్ని సిద్ధులను సంప్రాప్తింపచేస్తాడు. అవి పాతంజలిక యోగశాస్త్రంలో అణిమాది సిద్ధులు అని మనం చెప్తాం. ఈ అణిమాది సిద్ధులతో కొంతమంది తల్లి గర్భాలయం నుంచి ప్రపంచంలోకి వస్తారు. వస్తూనే వాళ్ళు మనలాగా లౌకిక విద్యల కోసం పాకులాడరు. అతి మానుషమైన, అతి అసాధారణమైనటువంటి ప్రజ్ఞాభూమికలో నిలకడ చెంది మానవుణ్ణి ఒక్కసారి ఒక ఆశ్చర్యానికి, ఆనందానికి, భయానికి, గౌరవానికి గురిచేసి, ఓహో ఇతడే ఇట్లా అయితే పరమేశ్వరుడు ఎంతటివాడో అని అనిపించే దిశగా అనేక మందిని ఆయనే సృష్టించుకుంటాడు. ఆ సృష్టించుకోబడిన వారిలో యోగులు ఉత్తమోత్తములు. యోగులు, అవధూతలు అని ఇద్దరున్నారు భారతదేశంలో. అవధూతలు తమలో తాము ఉంటారు, యోగులు తమతో తాము ఉంటారు. తమలో తాము ఉన్నటువంటి అవధూతలు తమతో తమలో సంచారం చేస్తుంటారు, కానీ వాళ్ళు ఆనందంగా ఉంటారు. అమదానందము విమలధామమై వర్తమాన వర్తిత అవ్యధాకారకమై ధూమ కామరహిత ధ్యానధారణాతీత చారణమై తమోరహిత తపో తత్వతారకమై నిలచుని జగతి నిశ్చల నిర్మల సచ్చరిత. ఎవడు వాడు? అవధూత. అకార వకార ధూకార తకారములతో కూడిన బీజాక్షరాలే వాడి ఆనందమే అమదానందం. ఆనందానికి కారణం లేదు, వస్తువు అక్కర్లేదు, అసలు ఈ ప్రపంచం వాడికి అక్కర్లేదు, మహానందంగా ఉన్నాడు. మనకు ఆనందం కావాలి, ప్రపంచం కావాలి, వస్తువు కావాలి, అనేకం ఉంటే కాసేపు ఆనందాన్ని పొందుతాం, పొంది ఆనందం మారిపోతూ ఉంటుంది. కానీ అవధూత ప్రపంచాతీతమైన భావనలో ఉంటాడు. వర్తమాన వర్తిత మనతో పాటు ఉంటాడు. అవ్యధాకారకమ అవ్యధకు కారణమవుతాడంటే వ్యధ లేకుండా ఉంటాడు. మహాత్ముడి దర్శనంలో అనేకమైనటువంటి లాభాలు మనకున్నాయి. మహాత్ముడి దర్శనంలో నాస్తికుడు ఆస్తికుడవుతాడు, ఆస్తికుడు భక్తుడవుతాడు, భక్తుడు ప్రేమమయుడవుతాడు, ప్రేమమయుడు జ్ఞాని అవుతాడు. కాబట్టి ఇది ఒక పరిణామక్రమం. ఈ పరిణామక్రమంలో ధూమ కామరహిత ఉంటాడు. అవధూతకి ధూమం లేదు, కామం లేదు. ధూమం అంటే ప్రాపంచిక వాసన, ఏమీ అక్కర్లేదు. పెడితే తింటాడు, పెట్టకపోయినా ఏం మాట్లాడు, రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు, ఎక్కడ రెసిస్టెన్స్ ఉండదు. ఇవన్నీ అవధూత యొక్క లక్షణాలు. అలాగే తమోరహిత తపో తత్వతారకమై తమస్సు లేకుండా ఉంటాడు, తపస్సుకి కారణమై ఉంటాడు. తమస్సు లేదు, ఉన్నదంతా తపస్సే, కానీ తనలో తాను ఉంటాడు. మరి యోగి అనగానే ఎవరు ఈ యోగి? ఏమిటి యోగ ప్రవాహం? ఓ ఐదుగురా, ఆరుగురా, 36,000 మంది యోగులను అనుకున్నామే. అందున ఆంధ్రదేశంలో 3,600 మంది అన్ని వేళలా ఉంటారని ఒక విచారణ చేశామే. ఈ 3,600 మందిలో ఉత్తమోత్తములు ఎవరన్నా ఉన్నారా? మహోత్కృష్టమైన శక్తి సంపన్నులు ఉన్నారా? యోగాత్మలుగా ఉన్నారా? యోగ భూమికలో నిలకడ చెందిన వారున్నారా అన్నదే ఈ యోగ ప్రవాహం. సృష్టి ఆరంభమైన తొలినాళ్ల నుంచే యోగులున్నారు. వాంగ్మయం పుట్టినప్పటి నుంచి యోగులున్నారు. సర్వ ప్రపంచంలో జ్ఞానం కోసం అలమటించటం ప్రారంభమైన తర్వాత యోగులున్నారు. అంటే ప్రధానంగా యోగులంతా కూడా వారి అవసరమంతా ఇదిగో ఈ కలియుగాన. ఇది కేవల కలియుగమా? ఇది ఆకలియుగం, అన్నమయ యుగం. అన్నమయ అంటే అన్నగత అని. కృతయుగం అంతా కూడా యోగాత్మ భూమికలో ఉంది, అది అస్థిగతం. అది త్రేతాయుగం అంతా మాంసగతం, ద్వాపర అంతా రక్తగతం, కలియుగం అంతా అన్నగతం. ఇందులో పరిణామం జరిగింది. మాంసం దాటాం, రక్తం దాటాం, అస్థులు దాటాం, ఎక్కడికొచ్చాం? పిడికడ అన్నం ఉంటే చాలు, దానిలో నుంచి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనబడేటువంటి 5 షీట్స్ అంటున్నామే, ఈ ఐదు కోశాలలో నుంచి పరమచరమము చిరంతనము అయినటువంటి బ్రహ్మానంద పదాన్ని కోరుకుంటున్నామే. ఇది కలియుగం మహాపుణ్యకాలం. ఈ యుగంలో జరిగినంత దైవనామ స్మరణ ఏ యుగంలోనూ జరగలేదు. కలియుగం పాపాల పుట్ట అంటాం, ఇది యోగాల పుట్ట. నిరంతరము ఇట్లాగే ఇవాళ ఇక్కడ ఎట్లా జరుగుతున్నదో సర్వ ప్రపంచంలో భగవచ్చింతన జరుగుతూ ఉన్నది, భగవన్నామ సంకీర్తన జరుగుతున్నది, విచారణ జరుగుతున్నది, సేవలు జరుగుతున్నాయి, భగవంతుని పేరు మీద మాత్రమే జరుగుతున్నాయి. ఇది ఏ యుగంలో మనం వినం? మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే భగవంతుణ్ణి 360 డిగ్రీలలో అనుభవించగలిగినటువంటి ఒక పరమాద్భుతమైన అవకాశాన్ని ఈ జన్మ ఎత్తి మనం పొందాం. అందున సత్యసాయి భగవానుడు పరబ్రహ్మమూర్తిగా సాలోక్య సామీప్య సాన్నిధ్యములు అనుగ్రహిస్తూ సాయుధ్యం వైపు నడిపించినటువంటి ఒకనొక కీలక ఘట్టంలో మనం భగవంతుడితో కలిసి జీవించాం, భగవంతుడితో మాట్లాడాం, ఆ భగవంతుడి యొక్క దివ్య దేహాన్ని తాకాం, భగవంతుని తలపులతో మన తపస్సుని కొనసాగిస్తున్నాం. ఇంతకంటే ఏం కావాలి? మరణానంతరం వచ్చేటువంటిది సుఖం కాదు. మరణానంతరం ఏం లేదు, ఉన్నదంతా ఇక్కడే, ఇహమేవా, ఇప్పుడే ఇక్కడే, నౌ అండ్ హియర్. కన్ను మూస్తే ఏముంది? కథ కంచికి, మన ఇంటికి ఏం లేదు. అక్కడ ఉన్నదంతా మనం జాగ్రత్త అవస్థలో ఉండగానే జరగాలి గనక. జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. జాగ్రత్త అవస్థ లేదనుకోండి, కళ్ళు కాళ్ళు కీళ్ళు ఏం పనిచేయటం లేదు, ఏం చేయగలం? మాట్లాడలేని రోజు వస్తుందా? వస్తే ఏం చేస్తాం? పాడగలిగిన రోజు పాడగలం, పాడలేని ఒక రోజు వస్తే దాన్ని మించిన ఒక పరిధీనత మరొకటి ఉన్నదా? మనసుండగా, హృదయముండగా, దేహముండగా, యవ్వనముండగా, కీర్తి ధనము సంపద సమస్త ఐశ్వర్యాలు మనకు పరమేశ్వరుడు ఒక విభూతి యోగంగా అనుగ్రహిస్తే దానిని పరమేశ్వరాయత్తం చేయకుండా, పరమేశ్వరోన్ముఖం చేయకుండా, పరమేశ్వర గతం చేయకుండా కేవలం భౌతిక గతం చేసినట్లయితే జన్మ ఎత్తి ఏమి లాభం అని ప్రశ్నించుకోమంటాడు యోగి. యోగి మనకి నేర్పుతాడు, చాలా విషయాలు నేర్పుతాడు, మనతో మనం ఎలా ఉండాలో చెప్తాడు. దానికి ముందు పూర్వరంగం, మనలో మనం ఉన్నట్లయితే దాని పేరు ధ్యానమని, మనతో మనం ఉండగలిగితే దానికి యోగమని మనం పేరు పెట్టుకున్నట్లయితే, యోగ ప్రవాహం ఒక అనంత ప్రవాహం.